చాలా జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే, మన లక్ష్యం చాలా హెల్తీగా పెడతాం. మనం ఒక ఫలితాన్ని పొందలేక పోవటానికి కారణం ఏంటి అంటే, స్పష్టమైనటువంటి మంచి జరగాలి అంటే అందరూ సుఖంగా ఉండాలి. అర్థం పర్థం లేదు, ఇక్కడ కూర్చోబెట్టి ఈ క్లాస్లో కూర్చోబెట్టి అనుకోకండి, తీసుకొచ్చి వాళ్ళకి అంత విసిగిస్తుందో ఒకళ్ళకి, అసలు క్లాస్ జరగకపోతే విసిగిస్తుంది, ఇంతకీ సుఖం ఎవరికి? అందుకు చాలా క్లియర్గా ఉండాలి. యూ షుడ్ డిఫైన్ మీకు ఎందులో సుఖం ఉంది కదా, పాయింట్స్ లాగా పెట్టుకుని నోట్ చేసుకోండి. లక్ష్యంలో మీరు నేర్చుకోవాల్సినవి మీరు లక్ష్యం పెట్టుకున్నారు. మీరు లక్ష్యం పెట్టుకున్న తర్వాత పక్క వాళ్ళు ఏం చెప్పినా వినం, పక్క వాళ్ళు చెప్పిన విని మీరు ప్రభావితం అయ్యారనుకోండి, ఇంకా మీరు సక్సెస్ కాలేదు లైఫ్ లో. ఎప్పుడూ గుర్తుంచుకోండి, పల్లెలు కానివ్వండి, తండ్రి కానివ్వండి, భర్త కానివ్వండి, పిల్లలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ప్రశ్నే లేదు. వాళ్ళ కోసం మనం చేయటం లేదు, అది గుర్తుంచుకోండి. లక్ష్యం మన కోసం పెట్టుకుంటున్నాం, ఇంకా నేను నా సుఖం కోసం పెట్టుకున్నాను. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే, మీరు వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా జాగ్రత్త, నెగ్లెక్ట్ వేరు, వాళ్ళు మీద ఆపాదించేటటువంటి బాధ్యతలు వేరు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాళ్ళకి కావాల్సిన బట్టలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, ఇదేగా మనం పిల్లలకి ఇవ్వాల్సింది, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఆశించవలసింది. అది ఇస్తానంత వరకు మిగతా వాళ్ళని నన్ను పట్టించుకోలేదు, నా గురించి చేయలేదు అంటే చాలా తప్పు. లక్ష్యాలు చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. లక్ష్యంలో మనం చాలా తప్పులు ఎక్కడ చేస్తామంటే, మా నాన్న మాకు చెప్పలేదు సినిమా చూడమని, సిగరెట్లు తాగమని నాన్న చెప్పడా, మరి అది నువ్వు చేస్తున్నావు మరి అని చెప్ప వద్దు, అది నీకు ఇష్టమని చేస్తున్నావు. అలాగే లక్ష్యం అనేది నీకు చాలా ఇష్టమైనటువంటిదే ఉండాలి. ఆ లక్ష్య సాధన కొరకు ప్రపంచం అంతా ఎదురొచ్చినా ప్రశ్నే లేదు. అది ఉంటేనే నెక్స్ట్ పేజ్కి వెళ్తావు, లేకపోతే పుస్తకం పక్కన పెట్టేయండి అని చెప్పాలి. ఈ మనం పుస్తకం ప్రింట్ చేయిద్దాం కూడా అనుకుంటున్నాం అని చెప్పి ఫస్ట్ పేజీలోనే ఇది చెప్తాం, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటాను అంటే ఈ పుస్తకం నీకు ఉపయోగపడుతుంది. కానీ మా పక్క వాళ్ళని నన్ను అనకూడదు, వాళ్ళు నన్ను అనకూడదు, వీడు చాలా రాముడు మంచి బాలుడు అనుకోవాలి అనుకోరు. ఇప్పటికీ రాముడు మంచి బాలుడు అంటాంలే మనం, అంటున్నామా రాముడు ఎంత తప్పులు చేశాడో అని విశ్లేషణ చేసేవాడు పేజీల మీద పేజీలు రాసి పారిస్తున్నారు, పేజీలు రాస్తూ కూర్చుంటున్నారు అంతే, వాళ్ళే మారటమే. అర్థమవుతుందా? ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇట్ వెరీ క్లియర్? తను క్లాసెస్ తీసుకున్నాను మీ దగ్గర నుంచి సీతారాముడు, వెరీ గుడ్. అంచేత మొట్టమొదటి చాప్టర్ కానీ మొట్టమొదటి జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? లక్ష్యము, తర్వాత వ్యవస్థ, ఆర్గనైజ్. అంటే ఏంటి? ఇప్పుడు మీ కాలాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి మీ లక్ష్యాన్ని సాధించడానికి. లక్ష్యాన్ని సాధించడానికి ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు నేను కంప్యూటర్ నేర్చుకోవాలనుంది, నా దగ్గర 50 పైసా లేదు. అప్పుడు ఏంటి ఆర్గనైజ్ చేసుకోవాలి? కంప్యూటర్ వచ్చిన వాళ్ళతో స్నేహం చేయాలి ముందు, అంతే కదా. ఒక రోజులో స్నేహితులు కలిపితాడు వాడు, హలో సార్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అంటే కుదరదు కదా. ఆ స్నేహాన్ని మీరు పెంపొందించుకోవాలి, గాఢ స్నేహంగా మార్చాలి. గాఢ స్నేహంగా మార్చాక వాళ్ళంతటి వాళ్ళని కంప్యూటర్ నేర్పిస్తాను అనే పరిస్థితి తీసుకురావాలి. నువ్వు అడిగావు అనుకో లోపు అయిపోతావు, చెప్పడు. కానీ స్నేహం చేయటంలోనే అంతరాధం ఎక్కడుంది? లక్ష్యం నీకు క్లియర్గా ఉంటే. నీకు లక్ష్యం క్లియర్గా లేదనుకోండి, మీ స్నేహితులందరూ మీ టైం వేస్ట్ చేసేవాళ్ళే. వాళ్ళు వచ్చి మీరు పరీక్షలకో దేనికో చదువుకుంటూ ఉంటే వాళ్ళు మీతో కబుర్లు చెప్పడం, మీరేమో ఐస్ అయిపోయి వాళ్ళు ఏదో అనుకుంటారు. ఏమనుకుంటాడు వాడు? ఈ అమ్మాయికో వాళ్ళకో గొప్ప అనుకుంటాడు అంతే కదా, పూజ పడుతుంది అనుకుంటాడు. అమ్మాయి అసలు రాకపోతే ఇంకా హాయి. మీ టైం వేస్ట్ కాకూడదు ఎక్కడా కూడా, ఎవరి ద్వారా కూడా. అంటే అర్థమైంది, మీరు కూడా ఇతరుల టైం వేస్ట్ చేయకూడదు. అది వ్యవస్థలో మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది, మీ టైంని వ్యవస్థీకృతం చేసుకోవటం. ఇప్పుడు పొద్దున్న లేచాను, డాబా మీద నీళ్ళున్నాయో లేవో చూస్తూ ఈ ఐడియా వచ్చింది. అప్పటికప్పుడు పరిగెట్టు వచ్చి అంతా చెప్పేసి విత్ ఇన్ అవర్ అంతా మొబిలైజ్ అయిపోయింది కదా. ఐడియా వచ్చాక 4 రోజులు నిల్లుగా నిద్రపోయి చివరికి ఐడియాయే ఎగిరిపోతుంది. ఇంకా ఐడియా పూర్తయిన తర్వాత ఇలాగా మీ ప్రాణాలు తీస్తూనే ఉంటాను, దీని తర్వాత ఏంటి, దీని తర్వాత ఏంటి, దీని తర్వాత ఏంటి అని. ఇంకొక వ్యవస్థ, వ్యవస్థ తర్వాత ఇంకా వ్యవస్థ. దేని యొక్క వ్యవస్థ? మొట్టమొదట టైంది. ముందు చాలా మందికి టైం సెన్స్ లేదు, ఒకే పని 20 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. ప్లాన్డ్గా చేస్తే అదే పని మీరు ఒక స్ట్రోక్లో లాగించేయచ్చు, అది విత్ ప్రాక్టీస్ వస్తుంది. టైంని సదుపయోగం చేసుకోవటం అనేది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ప్రాక్టీస్ లేకుండా ఆ పని చేయకుండా మీకు ఎక్స్పర్ట్ అయితే రాదు. అర్థమవుతుంది. నెక్స్ట్ టైం తర్వాత వనరులు. మీ దగ్గర ఉన్నటువంటి వనరులు, పుస్తకాలు ఉన్నాయి, లైబ్రరీ ఉంది, స్టేట్ రీజనల్ లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీ ఉంది, లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా మీరు అడిగితే కాదు అన్నారు, ఒకళ్ళ ఇద్దరు తప్ప నాకు తెలిసినంత వరకు. ఆ ఒకళ్ళ ఇద్దరు ఇప్పుడు ఉంటారు, కానీ ఇన్ జనరల్ గా నాలెడ్జ్ ఉన్నవాడు నువ్వు అప్రోచ్ అయితే కరెక్ట్ గా చెప్పను అని మాత్రం గ్యారంటీ అండి. కానీ ఏమవుతుంది, వాడు బిజీగా ఉండటం వల్ల, లేకపోతే కొంతమందికి టెస్ట్ చేసే అలవాటు ఉంటుంది, వీడు నిజంగా నేర్చుకుంటాడా లేకపోతే ఇతనే. నా దగ్గర కొంతమంది వస్తూ ఉంటారు, ఇంతకీ గాయత్రి గురించి చెప్పండి సార్, 2 మంచి మాటలు విందాం అంటాడు. నాకు రావంటాను, ఎందుకు? నీకు నేర్చుకోవాలంటే స్పెషల్గా నువ్వు అవస్థపడి రావాలి దానికి. అది ఎందుకని చెప్పకూడదని కాదు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కంఠశోషపడితే నా టైం వేస్ట్గా. అర్థమవుతున్నా? అంచేత మీకు హెల్ప్ రాకపోవచ్చు, కానీ లేకపోతే హెల్ప్ గ్యారంటీ వస్తుంది. వనరుల్ని ఉపయోగించుకోవటంలో మొట్టమొదటి మీరు ఉపయోగించుకోవాల్సింది రీజనల్ లైబ్రరీ. ఎప్పుడైనా రీజనల్ లైబ్రరీలో టెక్స్ట్ బుక్ సెక్షన్స్కి అక్కడికి వెళ్ళారా మీరు? ఎన్ని అద్భుతమైనటువంటి బుక్స్ ఉంటాయో. నేను చదివిన మెజారిటీ ఆఫ్ ద బుక్స్, నేను 1964లోనే ఎప్పుడో వచ్చాను, నేను గుంటూరు వచ్చినప్పుడు స్టేట్ రీజనల్ లైబ్రరీలో నాకు సంబంధించిన పుస్తకాలన్నీ చదివేశాను. అప్పుడు వాడు పాపం ముచ్చట పడిపోయి 20,000 రూపాయలకి స్పెషల్ ఆర్డర్ ఇచ్చాడు నాకు కావాల్సిన బుక్స్, రమణయ్య గారని ఉండేవారు అప్పుడు. నేనే ఆయన అడగలేదు, ఉన్న పుస్తకాలు చదివాను అంతే. నువ్వు చదివితే కదా మిగతా వస్తాయి, చదివి ఈ పుస్తకం ఉంటే బాగున్నాయి అని అనుకుంటున్నాను. 3 రోజులు తప్పించేశాడు, లేకపోతే ఏముంటుంది? ఇప్పుడు అక్కడున్నాడు ఆ మహానుభావుడు, అరవింద సొసైటీ మొత్తం సెట్ తెప్పించాడు అప్పుడు. ఎందుకంటే నేను వెతుకుంటున్నా బుక్స్, దానికి ఏమన్నా తెప్పించేస్తానన్నాడు. ఇంకొక ఎవడో ఒక టిక్ లైబ్రరీ ఉంటాడు అసలు, అది వేరే విషయం. 90% దాంట్లో మీరు ఉపయోగించుకుంటే రోజు అక్కడికి వెళ్ళి ఒక వస్తువు గురించి అక్కడికి వెళ్ళి ఏ అన్నది నవలో ఏదో చదివామనుకో అంతకాలం ఇంటి దగ్గర ఉంటాం మంచిది. లైబ్రరీకి ఉపయోగించుకోవటానికి అంటే వనరులు ఉపయోగించుకోవటంలో లైబ్రరీని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. అన్ని పుస్తకాలు మనం కొన్నాం, ఎక్స్పర్ట్స్ అందరూ మీకు మీ ఇంటికి రారు, కానీ లైబ్రరీలో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ దొరుకుతుంది. అంతేత మొట్టమొదటి వనరులు పుస్తకాలు, లైబ్రరీస్. ఇంకా ఇంకా ఏం వనరులు ఉన్నాయి మీకు? టైం గురించి చెప్పేశాం, శ్రమ, ఇండస్ట్రీ. మీరు కష్టపడతాం, చాలా బాగా కష్టపడాలి. మీరు కష్టపడితే రోజుకి 125 గంటలు ఉన్నంత రిజల్ట్ మీరు పొందొచ్చు. పొందిన వాళ్ళు ఉన్నారు అలాగా, అంటే రోజుకి 5 రోజులు ఉన్నాయా అని అలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్స్ హిస్టరీ అంతే, మనం ఓ జీవిత కాలంలో చేయలేదు వాళ్ళు 2-3 రోజుల్లో చేసేస్తారు. ఎలా చేయగలిగాడు, వాడికి ఎక్స్ట్రా టైం ఏం లేదు, వ్యవస్థీకృతం చేసుకోగలిగాడు, ఆర్గనైజ్ చేసుకోగలిగాడు. అర్థమైందిగా. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, మానసిక స్థితిలో రిచ్నెస్. అది గుర్తుంచుకోండి, రిచ్నెస్ అనేది భౌతిక జీవితంలో లేదు, రిచ్నెస్ అనేది మీ మనస్సులో ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ రిచ్నెస్ అనేది మనస్సులో ఎలా ప్రతిబింబిస్తుంది, మొట్టమొదటి మీ దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంటే మిగతా వాళ్ళతో పంచుకోవటం నేర్చుకోండి. అది మనం చేయండి చాలాసార్లు. కొన్ని విషయాలు పంచుకోవచ్చు, కొన్ని విషయాలు పంచుకోవాలని చెప్పి అంతా పంచుకుంటా అంటే మనం ఎప్పుడు పిక పని చేస్తాం, ఏది పంచుకోకూడదు అది పంచుకుంటాం, ఎప్పుడు గోతుగా రాంగ్ టైప్ అలవాటు అయిపోయింది. అలాగా ఆలోచించి 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 రాంగ్ స్టెప్ వేస్తాం అని చెప్పి పంచుకోవటం నేర్చుకోండి. ఏదైనా ఒక విషయం మీకు తెలిసినా, ఏదైనా ఒకటి జరుగుతున్నా కలిసి పనిచేయటం నేర్చుకోవాలి. ఆర్గనైజేషన్లో చాలా పనులు జరుగుతాయి. ఇప్పుడు నేను ఒక్కడిని అన్ని చేసుకోవాలంటే కష్టం అవుతుంది, కానీ ఇంతమంది ఇన్ని పనులు చేస్తూ ఉంటే సాయంత్రం దాకా బుక్ రెడీ అయిపోతుంది. ఏముంది అక్కడ, కలిసి పంచుకుంటున్న నాలెడ్జ్ని. అదేనా నెక్స్ట్ చేసాం. ఇంకా కృతజ్ఞత, అదొకటి మిస్సింగ్. మనకి మొత్తం మన మోడర్న్ ఎడ్యుకేషన్లో కృతజ్ఞత అనేది మిస్సింగ్. ఆ కృతజ్ఞత అనేది మిస్సింగ్ అయిపోవటంతో జీవితంలో ఉన్నటువంటి అనేక ఆనందాలు మనకి పోతున్నాయి. ఏంటి మనకి మొట్టమొదటి కృతజ్ఞత, తల్లి మీద ఉండాలి. ఆ తల్లి మీద కృతజ్ఞత ఉండదు. అమెరికాలో ఇంగ్లాండ్ వాటిలో లాగా పుట్టగానే విసిరి పారిస్తే మన పరిస్థితి ఎలా ఉండేది. ఇప్పటికీ పెంట కుప్పల మీద పిల్లలు విసిరేసి ఉంటారు కదా, అలా మంది పడేసి ఉంటే ఏమై ఉండేది, ఆవిడగా పెంచేది గొడవ అంతా. మీ జ్వరం వచ్చినప్పుడు చిన్నపిల్లలుగా మీకు బాధ ఉంటే ఏంటో తెలియనప్పుడు పాలు పోసి అది పోసి పెంచినటువంటి వాళ్ళకి నేను ఇచ్చే కృతజ్ఞత ఏంటంటే అది కూడా మనకు గుర్తు లేకపోవటం. అసలు ఆ కృతజ్ఞత మీరు వంట పట్టించుకోవాలి. ముంచెంత వంట పట్టించలేదు మనకి, నేర్చుకోవాలంటే ఆ కృతజ్ఞత తల్లికి. అందువల్ల తల్లి ఏం చేసినా సరే ఎలా ఉన్నా సరే ఆ కృతజ్ఞత మాత్రం షుడిగిదే. రాత్రి పౌలు మేల్కొని నేను మెలకుగా ఉండి చూస్తాను, మనం ఏడుస్తున్నా అది చేస్తాం చూస్తున్నాం, నా కంటి కనిపిస్తున్నా, ఇదంతా ఖచ్చితంగా మన తల్లి మనకి చేసి ఉంటుంది కదా. అది మొదటి కృతజ్ఞత. మరి అంత చేసిన వాళ్ళకి ఒక ప్రేమగా ఒక మాట మాట్లాడలేం, ప్రేమగా ఒక చోటకి తీసుకెళ్ళలేం, ప్రేమగా వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళలేం. మనం కృతజ్ఞత ఉంటే గ్యారంటీగా నుంచి వెళ్తాం. మరి కృతజ్ఞత లేకపోతే ఏం చేయాలి, నేర్చుకో, ఇంకల్కేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎవరు, ఫాదర్. ఏం చేశారంటారు అందరూ కూడా, ఏం చేశారంటే నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు తింటున్న తిండి, నీ చదివిన చదువు ఎవరితో చదివించింది వాళ్ళే కదా. మరి వాళ్ళకి ఈ రూపేగా ఏం చేస్తున్నావు, కనీసం ప్రేమగా మాట్లాడచ్చు కదా నువ్వు ఏం చేసావు అనుకున్నా వాళ్ళని. దానికి రీపేమెంట్ ఏం చేయలేదు మీరు, అందుకని వాళ్ళని దేవతలు అంటారు. ఇంకేదంటే దేవతలకి మీరేం తిరిగి ఇవ్వలేరు. గాలి ఉంది, గాలి వీస్తోంది, ఆక్సిజన్ ఉంది, నువ్వు ఊపిరి పెంచుకుంటున్నావు. నువ్వు గాలి కృతజ్ఞతగా ఉండాలా వద్దా, మరి నువ్వేం రీపే చేస్తావు దానికి. కృతజ్ఞత అంటే అంతకంటే నువ్వు చేయగలిగేది ఏం లేదు, హ్యూమిలిటీ. తల్లికి తండ్రికి మాతృదేవోభవ పితృదేవోభవ అంటే అదే శిలాసకేం కాదు. నీలో మానవీయ గుణాలు ఉంటే నువ్వు నిజంగా మనిషి ఒకటి. ఎవడో గ్లాసులు మంచిగా ఇస్తే థ్యాంక్స్ అనిస్తాయి. ఎంత కృతజ్ఞత, థ్యాంక్స్ అంటే కృతజ్ఞతగా. ఓ గ్లాసు గ్లాసులు మంచిగా ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్, ఇంతకాలం నిన్ను పోషించి పెంచి చేసిన వాళ్ళకి తిట్లినా. అందుకే మన జీవితాలు ఇలా యుద్ధాలమయం అయిపోతున్నాయి. ఇంకొక కృతజ్ఞత ఎప్పుడైతే నీ మనసులో ఉంటుందో, అందరూ ఎప్పుడైతే ఒకరి మీద ఒకళ్ళ కృతజ్ఞత చూపించుకుంటారో, అసలు గట్టిగా మాట్లాడలేవు, పరుషంగా మాట్లాడలేవు. మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. గురువులు, టీచర్స్ అక్షరజ్ఞానం ఇచ్చారు మీకు. ఆ అక్షరజ్ఞానం వల్లే కదా ఇదంతా చదువుతున్నాడు. ఇప్పుడు ABCDలు ఆయిలు నేర్పి ఎలా కూడా బలుకుని చదవాలి, ఎలిమెంటరీ స్కూల్లో నేర్పారు. వాడికి ఏమి ఇస్తాను, 10 రూపాయలు, 30 రూపాయలు, 2000, 5000, 50000, 1,00,000. నువ్వు బతుకు బతుకంతా కూడా వాడు ఇచ్చిన అక్షరజ్ఞానమేనాయి. వాడు అక్షరజ్ఞానం ఇచ్చి ఉండకపోతే నీ జీవితాలు ఏమై ఉండేవి. మరి ఏం కృతజ్ఞత చూపిస్తున్నాం మనం వాళ్ళకి, అంటే మనం ఎంత రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నామో, ఎంత అమానవీయంగా మనం ప్రవర్తిస్తున్నామో ఊహించుకోండి. కృతజ్ఞత, కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. మదర్ పేరు ఉన్నారు ఎప్పుడైనా అరవిందో, ఒక శిష్యురాలు అరవిందో ఆశ్రమాన్ని ఆవిడ పని వచ్చేసింది. ఆవిడ లెవెల్ అది మనం చూస్తే ఈ మహా యుద్ధాలు జరుగుతున్నప్పుడు దేశాల భవిష్యత్తును మార్చేసింది ఆవిడ. అది మార్చి వెళ్తాను. ఇప్పుడు నేను చేసే ప్రయత్నాలన్నీ కూడా మీరు ఆ స్థితికి ఎదగాలని. ఆ స్థితికి ఎదగాలంటే ముందు వెళ్ళాలి, ముందు మీ జీవితాలు రిచ్గా ఉండి మీరు పది మందికి హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉంటే కదా మిగతా పని చేయగలుగుతుంది. అంతేకాదు లక్ష్యం అదే. ఇందాక నేను చెప్పాను కదా కంప్యూటర్ నేర్చుకోవాలంటే ముందు స్నేహం చేయాలి. కొన్ని నెలలు దానికి పట్టినట్టే మీ ఇచ్చే ఆదర్శాలకి ముందు ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలి రిచ్నెస్. ఆవిడ చిన్న కథ చెప్పారు పిల్లలకి, స్వర్గంలో ఒక డిన్నర్ పార్టీ ఇచ్చారు. లేదు ఇందులో ఉన్న గెలిచాడు గెలవక గెలవక ఎవరిదో సరే పార్టీ ఇచ్చారు. అందులో దైవీ గుణాలు కదా, అన్ని దైవీ గుణాలు వాళ్ళ వాళ్ళ డ్రెస్సులు అవంతా వేసుకుని పెద్ద పెద్ద వాళ్ళకి రావటానికి అంటే డిన్నర్ టికెట్ ఉంటుంది, ఇన్విటేషన్ కార్డు. ఆ ఇన్విటేషన్ కార్డు చూపించి లోపలికి వెళ్తున్నారట. మరి దైవీ గుణాలు అన్ని ఎంత గొప్పగా ఉంటాయి, ఆ డ్రెస్సులు అవి కవచాలు కుండలాలు కిరీటాలు ముత్యాలు లోలకి అంతా పెట్టుకుని వెళ్తున్నారు. ఈ లోపల ఒక అతి సాధారణమైనటువంటి దుస్తులు ఉన్నటువంటి ఒక ఆడావిడ అందంగా ఉంది కానీ అతి సాధారణమైనటువంటి డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మీకు ఇన్విటేషన్ ఇచ్చారా? నాకు ఆవిడ ఇన్విటేషన్ ఇంతవరకు పంపించలేదు, కానీ నేను మంచి గుణాన్ని అండి. మీకు ఇన్విటేషన్ లేకపోతే మంచి గుణాన్ని ఉంటే చెడ్డ గుణాన్ని ఉంటే ఉంది, నేను లోపలికి రాను అన్నాడు ద్వారపాలకు. సరే చివరికి అందరూ వచ్చేసారు, హిందువు గారు కూడా వచ్చేసారు, ఇంకా డిన్నర్ మొదలెట్టాలి. ఒక దైవీ గుణం రాలేదు, దానికోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడు అంతే కదా, చీఫ్ గెస్ట్ కోసం ఆగాల్సిందే. అందరూ వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు, రాలేదు రాలేదు. ఇంతకీ ఎక్కడ 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 అంటే కృతజ్ఞత రాలేదు. అక్కడ ఉన్న కృతజ్ఞత గేటు బయట సాధారణ దుస్తుల్లో ఉంది. మనం అన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప కృతజ్ఞతను నేర్చుకోము. కానీ అది మెయిన్, అది లేకుండా మిగతా ఏ దైవీ గుణం కూడా పనిచేయదు. ఇదే ఈ అలవాటు చేసుకోండి, హ్యూమిలిటీ. ఆ కృతజ్ఞత ఏ క్షణంలో మీకు వస్తుందో అసలు మీరు అన్నప్పుడు తెలియగానే ఉండదు. భూమి నాకు ఇంత ఇచ్చింది కదా, మాట్లాడితే నేను భూమిని దున్నేస్తాను, మాట్లాడితే భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు అన్ని తీసేసుకుంటాను. అక్కడ చేస్తున్నదంటే నీ తల్లి హృదయాన్ని తీల్చటమేనా? కృతజ్ఞత అంటే చేయవుగా. అందుకే ఋషులు ఎంత శక్తి ఉన్నా ఈ భవంతులు ఏం కట్టాలా? ఎందుకు భవంతులు? భవంతులు అవసరమే, కావలసినంత భూమి ఖాళీగా ఉంది. ఒరగాన్ అమెరికాలోని నా ప్రొఫెసర్ గారు చెప్తున్నారు 20 లక్షల పాపులేషన్ ట, అది ఎంత ఉంటుంది ఆ స్టేట్ అంటే ఆంధ్ర అంత ఉంటుంది. ఆంధ్ర అంత స్టేట్ లో పాపులేషన్ ఎంత అంటే 20 లక్షలు. అక్కడ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా మనం చిన్న హట్లు వేసుకుని అడవుల్లో. ఎందుకు? కృతజ్ఞత. పృథ్వీ మీద మనకు కృతజ్ఞత లేదు, గాలి మీద మనకు కృతజ్ఞత లేదు. గాలి మీద కృతజ్ఞత ఉంటే సిగరెట్లు ఈ ఫ్యాక్టరీ పొగలతో గాలి నింపుతాము మనం. తప్పురా నాయన అది చేయకూడదు అంటే మీ ఇంట్లో ఎవరైనా పొగ పెట్టేస్తే ఏం చేస్తాను? మరి ఇన్ని ఫ్యాక్టరీస్ అందరూ పెట్టేస్తూ ఉంటే మీరు ఎందుకు నోరు మూసి కూడుకుంటున్నారు అంటే ఆ కృతజ్ఞత అనేది ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి. అసలు ఉంటే ఆ లక్షణం ప్రకృతి మీకు నీ వనరులు ఇచ్చింది, నువ్వు దాని సర్వనాశనం చేస్తున్నాయి అంతా నీదే అనుకుని. నువ్వు ఒక్కడిదేనే ఆ ప్రకృతి, ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ఆ జీవరాశులన్నింటినీ ఇప్పుడు డంప్ చేసి పారేస్తున్నాను నదుల్లో వాటిల్లో. ఎంతో నాశనం అయిపోతున్నావు చెప్తున్నా, గంగా నదిని క్లీన్ చేయడానికి తెచ్చాడు మన రాజీవ్ గాంధీ. 200 కోట్లు పెట్టినా ఏం క్లీన్ అవ్వలే. అసలు నాశనం చేసుకోవటం ఎందుకు? తర్వాత కోట్ల కోట్లు దాన్ని ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ కృతజ్ఞతని మనం తల్లిగా గుర్తించాం. గంగాదేవిని వాటిని తల్లిగా చెప్పడం ఉద్దేశం ఏంటంటే మీకు తిండి పెట్టడమే. గంగానది ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నారంతా ఫైటల్ ల్యాండ్స్గా. మరి తల్లి పాలు నిన్ను ఎలా పోషిస్తున్నాయో ఆ గంగానది ప్రవాహం వల్ల వచ్చేటటువంటి ఆ ఫైటల్ ల్యాండ్స్ మీకు తిండి పెడుతూ ఉంటే మరి ఆ గంగానదిని ఎంత పవిత్రంగా చూసుకోవాలి. కాశీలో ఎవరు గంగానదిలో బతుకుండి గారు ముందు దండం పెట్టుకుని చాలా మంది శాస్త్రా నమస్కారం పెట్టుకుని తల్లి మీద నీళ్లు చదువుకుని తల్లి అలా పెరుగుతారు. అంటే మూర్ఖత్వం అది. కృతజ్ఞత ఉన్నవాడు గారు మూర్ఖత్వం కాదు, కృతజ్ఞత లేనివాడు నవ్వుతాడు. పిచ్చాడు గంగానదిని అమ్మ అంటాడు ఏంటని, అమ్మ అంటే ఎందుకు పోషించేదిగా. అర్థమవుతుందా కృతజ్ఞత ఎంతవరకు తీసుకెళ్తుందో మిమ్మల్ని? నిజంగా కృతజ్ఞత అనేటటువంటి ఆ ఫీలింగ్ మీ మనసుని ఇన్కల్కేట్ చేసుకుంటే నీవు సహాయపడ్డవాడికి నువ్వు ఖచ్చితంగా సహాయపడాలి. వీళ్ళకి ఏం సహాయపడగలవు నువ్వు? చివరికి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టిస్తున్నావు మనం. ఎందుకు కట్టిస్తున్నావు? కృతజ్ఞత లేక. వాళ్ళు పిచ్చేవాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళ మీద అంత ప్రాణం ఎందుకు సంపాదించి ఉండారు నాకు తెలియదు. వీళ్ళు మొదట వింటే వచ్చినా నువ్వు కృతజ్ఞత లేదు ఇప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండదు నువ్వు బయటకి అని వాళ్ళు ఒక్కసారి అంటే నీకు వాటి విలువ తెలుస్తుంది. అందుగా అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎందుకు అవుతారు? వాళ్ళు మనం బాధ్య అవుతారు. కృతజ్ఞత నేర్చుకోండి, చాలా మిస్సింగ్ ఇంగ్రీడియం. ఎదుట వాళ్ళు చేసిన చాలా సహాయాలకి మీరు తిరిగి సహాయపడలేరు. డాక్టర్ ఉన్నాడు విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతున్నాం, వాడి జ్ఞానంతో నీకు మందు వేశాడు తగ్గించాడు, వాడిని ఎంత క్రిస్టేజ్ చేస్తున్నాం మనం? ఎందుకు ఆ క్రిస్టేజాము? వాళ్ళ ఉన్న జ్ఞానంలో మళ్ళీ వాళ్ళే నీ శరణాగతి తమాషా. తిట్టిన వాళ్ళే ఇంకో చోట వెళ్ళి పని చూద్దాం. ఇందులో హాస్పిటల్స్ ఉన్నాయి కదా, నువ్వు తిడుతున్నావు కదా వాళ్ళని, డబ్బు సంపాదిస్తారు అది సంపాదిస్తారు ఇచ్చేస్తారు, ఇష్టం వచ్చిన టెస్ట్ రాయిస్తారు. మరి వాళ్ళు టెస్ట్ రాస్తే నువ్వు చేయించుకోవద్దు టెస్ట్, మరి ఎందుకు భయపడి చేయించుకుంటావు? అర్థమవుతుందా? అంటే ఏంటి, వాళ్ళ జ్ఞానం కావాలి నీకు, కానీ కృతజ్ఞత లేదు. ఆ కృతజ్ఞత ఎప్పుడు ఉండదో ఆ వైద్యులు అలాగే తయారైపోతారు. అంటే కదా, తల్లిదండ్రుల మీద మీరు ప్రేమ మిలిమిలిగా మిలిమిలిగా పోగొట్టుకుంటే నెక్స్ట్ జనరేషన్ లో తల్లి మీద ప్రేమ ఉండదు. నువ్వు నీ తల్లిని ప్రేమించలేదు కదా, వాళ్ళ కనిపిస్తేనే ఉంటుంది కదా, నువ్వు ఎలా చూస్తున్నావు మీ తల్లిదండ్రులు. మరి మీ పిల్లలు నిన్ను అలా ఎందుకు చూడరు, ఇంకాస్త అసహ్యంగా చూస్తారు. కృతజ్ఞతలో పెద్ద స్వార్థం కూడా ఉంది. రేపు మళ్ళా మన దగ్గర కాకుండా అని చెప్పి ఈసారి మీరు ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఒకే కండిషన్లో మీరు క్రిటిసైజ్ చేయండి, ఇంకా వాళ్ళని మీరు ఉపయోగించుకోరు, ఇంకా మీకు డాక్టర్లతో ఈ జీవితంలో ఉపయోగం అవ్వదు అన్నప్పుడు మీరు వాళ్ళని ఇష్టం వచ్చేందుకు పుట్టచ్చు. కానీ అలా అన్న రెండో రోజు మీరు తలకి వస్తుంది గ్యారంటీగా, గ్యారంటీగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మేము ఎందుకు తిట్టాం, ముందు పనిచేయదు. కృతజ్ఞత లేకపోతే జీవితంలో ఏది పనిచేయదు, మందు కూడా పనిచేయదు. కారణం అదే, మందులు పనిచేయకపోవటానికి సింపుల్ గా మనం ఎక్కడ బ్లాక్ అయిపోయిన అర్థమైనా కృతజ్ఞత రాహిత్యం అలా చేసుకోవటమే కృతజ్ఞత. అహోభావం అంటాం చూసావా, ధర్యభావం అంటాం. ఆ పొద్దున్నే మలయమారుతం ఇస్తూ ఉంటే అంటే ఆ బ్యూటీ ఉందే, ఆ బ్యూటీ మీరు ఏ సినిమాలు చూస్తే వస్తుంది మీకు? మరి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ బ్యూటీని మనం చూస్తున్నావా? అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, గురువు పెట్టి నిద్రపోతూ ఉంటాం. అంటే మరి కృతజ్ఞత చూపించకపోవటమేగా, మరి తప్పు కదా. ఇలా మీరు కృతజ్ఞతని అనేక రకాలుగా అనలైజ్ చేసి రాయండి, ఎక్కడ ఎక్కడ మనం కృతజ్ఞత చూపించటం లేదు. రకరకాలుగా మనం తిట్టుకుంటాం మనుషుల్ని, మున్సిపాలిటీ వాళ్ళని తిడతాం, కరెంటు వాళ్ళని తిడతాం. ఇప్పుడు కరెంటు పోగానే కరెంటు వాళ్ళని తిడతాం. కానీ ఈ రెండు మూడు గంటలే మీకు కరెంటు లేదు కదా, పుట్టిన దగ్గర నుంచి కొన్ని గంటల వేల వేల గంటలు మీరు కరెంటుని ఆనందించారు కదా, మరి దానికి ఏమి కృతజ్ఞత చూపించారు మీరు? అంటే అప్పుడు ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. అందుకు చెప్తున్నాను, ఇదంతా కూడా ఒక మానసిక స్థితి. మీరు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతలేదు, పడితే మళ్ళీ వాళ్ళ పళ్ళ గడ్డు. మీరు కృతజ్ఞతయే చూపిస్తూ కూర్చున్నారు అనుకోండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అందరూ తలోకాలు పట్టు కూర్చున్నారు, వాడు వెళ్ళిపోగానే ఇంకోటి వాడు కాళ్ళు పట్టుకుంటాడు, అప్పుడేమవుతుంది? అర్థమైందా చెప్పింది ఏంటో? ఆ మానసిక స్థితి, నువ్వు ఎంతమందికి రుణపడి ఉన్నావో దాన్ని ఐదుగా విభజన చేశారు మనం. పితృరుణము తల్లిదండ్రులకి, దేవరుణము న్యాచురల్ ఫోర్సెస్కి, ఋషి రుణము సైంటిస్టులకి, సోషల్ రిఫార్మర్స్కి, వీళ్ళందరికీ మీరు రుణపడి ఉన్నా. వాళ్ళకి ఏం చేస్తాను, సొసైటీ ఇంతలా డెవలప్ అయింది, మీ మీరు సింహాలు రావటం లేదు, పెద్ద పుల్లు రావటం లేదు, ఏమీ రావటం లేదు కదా. అసలు చాలామంది వాళ్ళ జీవితాల్లో సింహాలని వాటిని చూడరు. ఇంకేత సొసైటీ అంత బాగా డెవలప్ అయింది, మరి అలాగే సొసైటీని డెవలప్ చేసిన వాళ్ళకి మనం ఏమిస్తున్నాం? అసలు వాళ్ళ పేర్లైనా గుర్తుంచుకుంటున్నా? ఇదంతా మీరు ఆలోచించండి. కృతజ్ఞత టాపిక్ మీరు కలిసి కూర్చొని రాయండి అది. నెక్స్ట్ పంచోపచార పూజ చాలా జాగ్రత్తగా నీట్గా రాసుకోండి. పంచోపచార పూజలో మొట్టమొదట అపవిత్ర పవిత్రమైన మంత్రం రాయండి, దాని మీనింగ్ రాయండి. మీనింగ్ రాసిన తర్వాత ఇంకా మీరే నాయకాలి అక్కడ రాస్తే ద్వితీయ పూజ వస్తుంది అది. మీకు కమెంట్స్ రాయాలి మీరు, ఏంటి మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా ధర్మమైన సబ్జెక్టులోకి వెళ్ళిపోవాలి, మిగతా అన్నీ వదిలేయాలి. కెమిస్ట్రీ చదువుకుంటే నీకు కెమిస్ట్రీ, నీ కోర్సు పుస్తకాలు చదువుకుంటే నీ కోర్సు పుస్తకాలు. కోర్సు పుస్తకాలు చదువుకుంటున్నప్పుడేమో క్లాస్కి వెళ్ళలేదు, ఈ క్లాస్కి వెళ్ళినప్పుడు అది చదవకపోతే చివరికి రెండింటికి చెడిపోతారు. ఇంకా పవిత్ర సర్వావస్థానం చెప్పి జస్ మరే పునరీకాక్షం సబాహ్య అభ్యంతర సూచి. తర్వాత ఆచమనం. ఆచమనం అంటే ఏంటి? నీ మనస్సు, నీ వాకు, త్రికరణశుద్ధి. మన త్రికరణశుద్ధి లేదు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక గంట సేపు జపం చేస్తామని కూర్చున్న రెండు నిమిషాలు నేర్చుకుంటాను. ఎలా చెప్పగలిగాను నేను చేస్తాను కనుక అందరం అంతే ఏంటే, కానీ నాలో వీక్ పాయింట్ ఉంది అని తెలిస్తే దాన్ని సవరించుకోగలుగుతా. కనీసం రెండు నిమిషాల్లో లేచే బదులు అరగంట తర్వాత లేస్తా అని చెప్పా త్రికరణశుద్ధి అది. కానీ ఇలా కూర్చున్నాం అర్జెంట్గా ఈ టెలిఫోన్ ఏదో వచ్చింది, మాస్టర్ తుకని చెప్తున్నారు కూర్చుని చూసుకుంటే కదలకూడదు, మరి ఏం చేయాలి అప్పుడు? కామన్ సెన్స్ అంటే అలా పనిచేస్తాం, ఆ ఇంపార్టెన్స్ బట్టి దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. అంచేత ముందు మనస్సులో తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉండాలి. ఇవంతా స్పష్టంగా ఉన్నా ఇవాళ ఏం చేయబోతున్నాం అనేది చాలా స్పెసిఫిక్గా ఉండాలి. దీన్ని మళ్ళీ మళ్ళీ మీరు డిస్కస్ చేసుకోండి. MBBS ఒక హ్యూజ్ కోర్స్, ఇంజనీరింగ్ ఒక హ్యూజ్ కోర్సు, ఒక రోజు రెండు రోజుల్లో అవుతుంది కదా అది, పెద్ద సిలబస్ ఉంది. కానీ అంత పెద్ద సిలబస్ ఎలా పూర్తి చేయగలుగుతున్నారు? ప్రతిరోజు టైం టేబుల్ వేసుకుంటారు. ఈరోజు 9 నుంచి 10కి చదువుతాం, మళ్ళీ ఆ క్లాస్ వారానికి ఒకసారి రావచ్చు. కొన్ని సబ్జెక్ట్స్ మాకు మీ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు, కానీ అలా ఉంటాయి చాలా సార్లు. కానీ 5 ఏళ్లలో ఏమవుతుంది, మొత్తం సబ్జెక్ట్ వచ్చేస్తున్నట్టే. మీరు కూడా ఒక హ్యూజ్ గోల్ పెట్టుకోండి. హ్యూజ్ గోల్ పెట్టుకున్నాక మనస్సులో దాన్ని ఈరోజు మీరు ఏం చేయబోతున్నారు ఆ గోల్కి వెళ్ళటానికి, టైం టేబుల్ అది. కానీ నాకు టైం టేబుల్ ఎలా తీసుకొస్తారో చెప్పాను కదా మాస్టారు, మేము 5 గంటలు నిద్ర లేస్తాం. నువ్వు లేవటం నిద్ర నాకు ఎందుకు నువ్వు ఎప్పుడు లేచావు మాస్టారు? కరెక్ట్గా 7:55కి టీ తాగుతాం. నువ్వు తాగతాయా? నువ్వు టీ తాగేవాడు నాకెందుకు? కాలేజీలో ఎవడని అడుగుతున్నాడా నువ్వు టీ తాగేవా, ఎందుకంత లేచావు, నువ్వు టిఫిన్ తిన్నావా, భోజనం చేసావని? ఏం అడుగుతాడు, చదువుకున్నావా, టైం టేబుల్ ప్రకారం చదువుకుంటున్నావా, అది టైం టేబుల్ ఇవ్వండి అని అడుగుతా. అది తప్ప మిగతా అన్ని వస్తాయి కదా. ఎన్నెలవని చెప్తున్నాను అది. కారణం ఏంటి, మనసులో ఏం లేదు బ్లాంక్. లక్ష్యం ఉంటేనే టైం టేబుల్, ఎప్పుడైతే లక్ష్యం లేదో నువ్వు టైం టేబుల్ వేసుకోలేవు. చాలా జాగ్రత్త అవుతాం. ఇచ్చేత ముందు మనస్సు చాలా క్లియర్గా ఉండాలి. నీకేం కావాలి, ఏం కావాలి, సుఖంగా ఉండాలి మాస్టర్, సుఖంగా కావాలి. ఎండాకాలం ఉంటే ఏసీ బాగుంటుంది, శీతాకాలంలో ఎవడో నీకు ఏసీ పెట్టాలంటే వాడి మీద నీకు ఎంత ఉండుతుందో. ఇంచేత నీకేం కావాలో చాలా స్పష్టంగా ఉండాలి. ఎప్పుడు ఎదుటవాడు అలా చేస్తున్నాడా లేదా, మిగతా అందరికీ మేము గాయత్రి చేపిస్తాం, వాడు తప్ప వాడు చేయడు, ఊళ్ళంతా బాగు చేసేస్తాం మేము, మేము మాత్రం బాగుపడాం. అది నిజమైన త్యాగం వస్తుంది అనుకోండి, దాన్నే కాదనుకోలే. కానీ ఆ త్యాగం వద్దా నేను, మీరు అది మంచిది అని మీకు తెలిసినప్పుడు, నిజంగా అది మంచిది అని తెలుస్తున్నది ఏం చేస్తావు? అసలు ఇంకోటి చెప్పావు, పేపర్ ఒకటి అయిపోతుంది అని తెలుసుకో, అందరినీ తీసుకెళ్తావు నువ్వు ఒకదాన్ని వెళ్తావు, తెలియని దాన్ని వెళ్తావు నువ్వు ఒకదాన్ని వెళ్తావు, సరే వేసుకుంటావు. అలాగే గాయత్రి మంత్రం చాలా గొప్పది అని తెలిసినప్పుడు ఏం చేయాలి, ఇతరులు చెప్తావా చెప్పవా, చెప్పావా? అందుకని దూకు చెప్పేవాడు కాదు ఇతరులకి, అందుకని చెప్పేవాళ్ళు కాదు, గ్యారెంటీ అందుకే చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు అలా అలా. కానీ దానివల్ల ప్రమాదం ఏమైంది, అది ముందుగా చేసేవాళ్ళు మాయమైపోయాను, దాని గొప్పతనం ఆవిడికి తెలియటం లేదు, ముందుగా దానిలో దిగిపోతుంది. కనుక దాన్ని అందరికీ చెప్తున్నారు కానీ అందరూ ఉపయోగించుకోలేరు. నేను ఇంకోటి కూడా చెప్తా, ఎవరు ఉపయోగించుకోలేకపోతే మీరు జపాలు చేస్తున్నారు తప్ప గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు నాకు కనిపించారు. ఒకడు దయానంద సరస్వతి, రెండోది శ్రీనివాస శర్మ ఆచార్య. మిగతా వాళ్ళెవ్వరికీ గాయత్రి ఉపయోగించుకోవటం రాదు. సైంటిస్ట్లు మిగతా వాళ్ళు ఎవరు ఉపయోగించుకోవటం లేదు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, సైంటిస్టులు నేర్పినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి ఉపయోగించుకున్నప్పుడు సైంటిస్ట్ కృతజ్ఞత చెప్పాలక్కర్లేదా? ఆ కృతజ్ఞత చెప్తున్నావా? అది మనం చేసేటప్పుడు ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత చెప్పవో ఆ వస్తువు నీకు పనికిరాదు. మీరు కావాలంటే చూసుకోండి, అది ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ మీ మనసులో. ఇదొక్కటి ఇక్కడ నేర్చుకుని నేను కృతజ్ఞత ఉండాలి, నాకు కృతజ్ఞత. న్యూటన్ ఏమన్నాడు, నేను చాలా గొప్ప సైంటిస్ట్ని, కానీ నేను ఎందుకు గొప్ప సైంటిస్ట్ని అంటే జైన్స్ యొక్క భుజస్కంధాల మీద ఎక్కి కూర్చున్నాను కనుక. మహామహులు నాకంటే కూడా ముందు వచ్చారు, వాళ్ళ జ్ఞానాన్ని కూడా నేను ఉపయోగించుకుని దాని తర్వాత ఒక అడుగు ముందుకేసానంతే. నాకెందుకు మీరు భుజకీర్తలు పెడుతున్నారు? వాళ్ళందరూ దాన్ని చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనిపెట్టారంటో, కానీ రైట్ బ్రదర్స్ మాత్రమే కనిపెట్టారా? ఒక పరంపర ఉంది దాని వెనకాతల. కానీ ఆ పరంపర ఏరోప్లేన్ అది మనకు తెలిసి ఎలా చేశారో వాళ్ళు, దాన్ని ఉపయోగించుకుంటున్నాం కదా. ఉపయోగించుకుంటున్నప్పుడు దాని మీద ఎక్కుతున్నప్పుడు అసలు ఎంత మంది యొక్క ఆలోచన సరళి మిమ్మల్ని ఏరోప్లేన్ ఎక్కించిందో అనే ఒక కృతజ్ఞత ఉండాలి కదా. వాళ్ళ పేర్లు కూడా వాడికి తెలియదాయి. ఇంచేత అది అమానమత్వం అంటే. అంత చేసినప్పుడు నీకు ఎన్ని సుఖాలు ఇచ్చినప్పుడు గాయత్రి మంత్రం ఇంకా చాలా సుఖాలు ఇస్తుంది. కల్పవృక్షం కామధేను అంటారు. మరి మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? కృతజ్ఞత లేదు కనుక. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి, కృతజ్ఞత లేదు మీకు. దాన్ని డెవలప్ చేసుకోండి, ఆలోచించండి. చెప్పింది మీకు అర్థమైపోయింది అనిపిస్తోంది, కానీ మీకు పదాలు అర్థమవుతున్నాయి తప్ప పదాలు వెనకాతలు ఉన్నటువంటి భావం అర్థమవటం లేదు. కృతజ్ఞత ఏం చెప్తారు? వాళ్ళు ఇంకో దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని వాటి చాలా ఫ్రీగా ఇస్తున్నప్పుడు మనం పెద్ద మూర్ఖత్వం చేసాం, పేటెంట్స్ అన్నాం, పెద్ద వాడే కనిపెట్టినట్టు. మొత్తం సైన్స్ కమ్మలో జరిగిపోయింది. ఫ్యారడే, క్యూరీ, ఈ పేర్లు ఎలాంటి పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి మీకు? ఇచ్చేదనేది పేటెంట్. నేను ఇవ్వడం కూడా ఈ జ్ఞానం నాదే కూలిపోతుంది. ఖచ్చితంగా గుండిపోతున్నాయి. ఉపయోగించిన జ్ఞానం ఎలా మన వ్యవస్థకు ఎదురు పెరగాలి మనం. అంచేత మనకున్నటువంటి జ్ఞానాన్ని చాలా ఫ్రీగా ఇతరులకు పంచిపెట్టాను. చాలా సార్లు నేను చెప్పాను, నేను ఇంకోళ్ళకి చెప్తే మీ జ్ఞానం డెవలప్ అవుతుంది ఎదుటివాడు విన్నా వినకపోయినా. అంచేత మీరు ఎదుటివాళ్ళకి చెప్పడం వల్ల లాభం ఏంటంటే మీరు ఎదుగుతారు. ఎదుటవాడు ఎదిగిపోతే మీరు బాధపడాల్సిన పని లేదు. ప్రపంచంలో కావలసినంత స్పేస్ ఉంది, కావలసినంత స్పేస్ ఉంది. బిజినెస్ లోకి మిమ్మల్ని అందరికీ దిగమనే నమ్మకే. ఎందుకు మీరు సంపాదకే పనిచేయాలి? అడుక్కునే మనస్తత్వం ఉంది కనుక మిమ్మల్ని మీరు రఫ్ గా చాలా తీవ్రంగా అనలైజ్ చేసుకోవాలి. మీరు ఉద్యోగం కావాలని ఎందుకు అంటున్నారు? పిచ్చే అంటుకోవడమే కదా. వాడో సంస్థలు వచ్చాడు, వాడు మీకంటే తెలియని వాడా? మీకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాడా? వాడికి ఏమి లేదు. ఏముంది వాడి దగ్గర? నేను ఇంకోళ్ళని ఎందుకు అడుక్కోవాలి? 64-65లో నేను వచ్చినప్పుడు రవి ట్యూటోరియల్ కాలేజీ ఒకటే ఉండేటప్పుడు ధన్ సైకాలజీలో ఎంఏ చేశాడు ఆయన. అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు, దొరకలేదు. చివరికి ఏం చేశాడు? ఏమైంది చివరికి? ఈ రెసిడెన్షియల్ కాలేజెస్ అన్నట్టుగా ఆయన మూడు పురుషుడు అయ్యాడు. ఆయన చూసి నేర్చుకున్నది ఇదంతా కూడా. అప్పుడు ఏం లేదు కదా, అప్పుడు ఆయన నిక్రించారు అందరూ ఉద్యోగం చేసుకోకుండా పిచ్చివాడు. అంచేత ఉద్యోగం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని నేను అంటలే. నేను అనేది ఏంటంటే ఉద్యోగం కోసం చంపల్లా అడగండి. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఉపయోగించండి దాన్ని. నేను 5వ క్లాస్ పాస్ అయిన వాడి గురించి చెప్పాను కదా, వాడు 2 కోట్లు ఎంతో వాడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, 5వ క్లాస్ పాస్ అయ్యాడు. వాడి దగ్గర ఎంబీఏలు ఇవంతా చదివిన వాళ్ళు ఉద్యోగస్తులు. కర్మ అది. దానికి కారణం ఏంటి? బాధ్యతను స్వీకరించడం. పొద్దున్న చెప్పాను కదా, నువ్వు ఎంఏ పాస్ అయ్యావు, 55% కంటే తక్కువ ఉంటే నీకు యూనివర్సిటీలో టీచింగ్ పోస్ట్ ఇవ్వరు. కానీ ఆ టీచింగ్ పోస్ట్ రావాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ నీకు రికమెండ్ చేస్తే గ్యారంటీగా వస్తుంది. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మరి ఇంతమంది విద్యార్థుల యొక్క భవితవ్యాన్ని నిర్ణయించేటటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఆ శక్తి ఎలా వచ్చింది? అది మీరు ఎప్పుడు ప్రశ్నించే వాళ్ళు చదువురాదు, వాళ్ళు పెద్దమ్మ. ఎందుకు వస్తున్న శక్తి వాడికి వాడు పెద్దమ్మ అంటే మీరు పిచ్చి అనుకోకండి. ఇక్కడనే ఎవరికి వచ్చేది, నువ్వు అక్కడ కూర్చుంటే తెలుస్తుంది అంత గందరగోళంగా ఉంటుందో. కరెక్ట్గా అయిపోతాం అనుకుంటారు. అయిపోయాక ఇంటికి ఎవరైనా దేవుడు అని వచ్చేవాడు నాకు చాలా మంది తెలుసు పర్సనల్ గా. ఇంకో గత లేక కంటిన్యూ చేస్తున్నారు రెండు. చాలా మంది అయితే రిజైన్ చేసేద్దాం అనుకుంటూ ఉన్నారు కలెక్టర్స్. మరి నేను ఇచ్చే సలహా ఎప్పుడు అవుతాడని ఎందుకు రిజైన్ చేయడం? వీకెండ్ రిజైన్ చేస్తే ఒప్పుకోను నేను. నువ్వు శాసించి రిజైన్ చేయి ఒప్పుకుంటా. లేకపోతే ఇంకా నువ్వు ఎందులో సక్సెస్ కావు, కష్టాలు ఇచ్చేస్తారు కదా పాతానంటావు. అదే లాజిక్. అర్థమవుతుందా? అది విచ్చినిచ్చుక మానసిక స్థితి. ఓటమి ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమి ఒప్పుకోము. ఓటమి వస్తుందంటే గెలిచి తర్వాత వదిలేస్తాం. భరద్వాజ మాస్టర్ మిగతా మాస్టర్లకి తేడా అక్కడ వస్తుంది. ఎక్కడ భరద్వాజ ఐఏఎస్ పోస్టింగ్ వచ్చి అస్సాంలో ప్రొఫెసర్గా పోస్ట్ అయ్యాక వాళ్ళందరితో చెప్పాడు, వచ్చింది కదా కానీ నాకు ఇష్టం లేదు, మానేస్తున్నాను. వచ్చాక మానేయండి, నాక కాదు. కానీ ఇదంతా ఏది పాయింట్ చెప్తే డిస్కస్ చేస్తున్నా నేను? ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే ఏ మినిస్టర్కైనా ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడంతటా వాడు నేను బాధ్యత తీసుకుంటానని ముందుకు వచ్చాడు. ఎమ్మెల్యేగా నేను నుంచి ఉంటాను, నామినేషన్ వేశాడు, గెలవడానికి మనస్ఫూర్తిగా ట్రై చేశాడు. మంచి మార్గం చెడ్డ మార్గం మనం పాయింట్ ఆఫ్ డిస్కషన్ అని కాదు. హీ ట్రైడ్ ఇట్, గెలిచాడు. గెలిచాక మళ్ళీ ఎన్ని మ్యానిపులేషన్ చేశాడు ఆ మినిస్ట్రీకి, లక్ష్య సాధనకి చేశాడు. చేశాక కూర్చొని వదలనట్టాడు బాధ్యత. మనము నా బాధ్యత ప్రిన్సిపాల్, నాకు చాలా మంది తెలుసు ప్రిన్సిపాల్ పోస్టర్కి. నాకు ఇష్టాలంటే నేను ఒకంట బాధ్యత స్వీకరించినప్పుడు ఉద్యోగాలు ఇచ్చే అర్హత వెళ్ళిపోతుందిగా. ప్రిన్సిపాల్గా కూర్చుంటే ఉద్యోగాలు ఇవ్వగలవు. బాధ్యత స్వీకరించు. మాకు బాధ్యత వద్దు, శక్తి కావాలి, రాదు, అసంభవం. ఇక్కడ బాధ్యతలు ఎక్కడి నుంచి బాధ్యతలు స్వీకరించాలి? మీ ఇంట్లో మీ కుటుంబాలలో మీరు బాధ్యతలు స్వీకరించడం మొదలెట్టండి. మీకంటే చిన్నవాళ్ళు ఉంటారు, మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు, రోగాలతో బాధపడుతున్న కంటే పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కరెక్ట్ టైంకి ముందు వెళ్తారు. నేను ముందు వెళ్ళాను దానికి. మీకు ఎవడో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ముందు వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది ఎందుకు వెయ్యాలి. అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు కదా, నీవేం తెలియవు. ఆ మంచం మీద పడితే వచ్చే బాధలు ఊహించుకోలేవా? కానీ దేశ సేవ చేస్తామని వేడుకలు పెడతారు ఇంట్లో వదిలేసి. బాధ్యత ఎక్కడి నుంచి స్వీకరించాలి? ఇంటి నుంచి స్వీకరించండి. మళ్ళీ ఇంటిలో మళ్ళీ తేడాలు ఉన్నాయి, బాధ్యత స్వీకరించకుండా నీ లక్ష్య సాధనకి ఆ బాధ్యత వస్తుంది. లక్ష్య సాధన ఉంటాదండి ఎప్పుడైనా, అది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందే. కానీ నిజంగా మీరు చేయలేరా ఇంట్లో బాధ్యతను? అంత బిజీగా ఉన్నారా? అంత బిజీగా లేదు. మీరు చేయదలుచుకుంటే ఇష్టం అయితే చేయవచ్చు, కానీ బాధ్యతను స్వీకరించకుండా మీకు ఏ విధంగానూ నిర్ణయించే హక్కు రాదు అది మాత్రం గుర్తుంచుకోండి. మీకు నెవర్ బికమ్ రిచ్ అసంభవం. భారతదేశం ఇలా అడుక్కుతుంటానికి కారణం ఏంటి అంటే, ఇట్స్ యూత్, మాకు బాధ్యత వద్దు అని ఏడ్చేవాళ్ళు అందరూ. బాధ్యత వస్తుంది, గవర్నమెంట్ జాబ్ కావాలి, ప్రైవేట్ కంపెనీలో బాధ్యత ఎందుకు? ప్రైవేట్ కంపెనీలో సాగుబడి జాబ్ ఇస్తారు, ఆల్ గవర్నమెంట్ కంపెనీలు లాస్ట్లో ఉంటాయి, ప్రైవేట్ కంపెనీలు ప్రాఫిట్లో ఉంటాయి. బిర్లా అనుకుంటాను టాటా, ఇందిరా గాంధీ జీవించినప్పుడు ప్రపోజల్ పెట్టాడు. ఇప్పుడున్న టికెట్ రేట్స్కి సగం టికెట్ రేటే పెడతా ఆ రోజుల్లో, అంతకంటే ఎక్కువ నేను పెన్షన్ రైల్వే నాకు ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చా ఈ పోస్ట్ అని ఆ పోస్ట్ అని అనవసరంగా పెట్టాడు వాడు. వాడు క్యాలిక్యులేట్ చేసి చూసుకున్నాడు, ప్రతి ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో 80% అన్వాంటెడ్, 80% అన్వాంటెడ్ అంటే 100 మంది ఉంటే 40 మందికి అసలు ఉద్యోగాలు అక్కర్లే. ఇప్పుడు నేను పారిశుద్ధ్య లెక్చరర్స్ గా 1980లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఇప్పటి నుంచి నో ఎంప్లాయ్మెంట్, నో అడ్వర్టైజ్మెంట్స్, ఇప్పటికీ సర్ప్లస్ ఉన్నాం. ఫస్ట్ నాకు గవర్నమెంట్ వాళ్ళు మీ తర్వాత అక్కడ వాళ్ళు తీసుకెళ్ళాడు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అయితే తీసి పారేయచ్చు. ఎందుకు కూర్చోవాలి? అర్థమవుతున్నా? రాషనల్ ఎక్కడికి వెళ్ళమంటున్నాను, దేశకాల పరిస్థితుల్ని అవగాహన చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టడానికి తప్ప ఇంకో గతి మీకు లేదు. ఇప్పుడు చచ్చినట్టు మీరు చేయాల్సింది అదే. అది చేసేదేదో ఆనందంగా చేయండి, ఇంకో గతి లేదు మీకు. యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. నేనే 1979లో యూనివర్సిటీకి, ఆంధ్ర యూనివర్సిటీకి కెమిస్ట్రీ లెక్చర్ పోస్ట్కి అప్లై చేసి ఇంటర్వ్యూ కలిపి 84 ఎంఎస్సీ పిహెచ్డీస్ ఫర్ ఎ సింగిల్ కెమిస్ట్రీ పోస్ట్. ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయి మీకు? ఎనాలిసిస్ చాలా జాగ్రత్త ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీ కాలం మీద మీరు నిలబడలేనా? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వరంగల్లో టికెట్ పెట్టాడు నా ఫ్రెండ్ అతను, ఇలాగే మాట్లాడుకునేవాళ్ళం పెట్టేశాడు అతను. ఇప్పుడు అది అతనికి ఎలా ఉందంటే, ఇప్పుడు నాకు ఉద్యోగం ఎందుకు రావాలిస్తాను, నేను 10 మందికి ఉద్యోగం ఇస్తానంటే అవన్నైనా పంపించాలి. టీ కొట్ట, నేను టీ కొట్ట, నేను టీ తాకుండా ఉండగలరా? ఇవాళ పొద్దున్న టీ రావడానికి నాకు రాలేదు టైంకి, ఎలా బంపర్లు ఆడిపోయాను నేను. కరెక్ట్ టైంకి, నేను అనుకున్న టైంకి నేను టీ సప్లై చేస్తాను అని ఒక్కడ కాన్యలో మొదలు పెడితే వాడు కొట్టేశాడు అయిపోతాడు. వాడు ఇంకేం చేయక్కర్లే, టీ తాకుండా ఉండలేదు. మీరు అడిగిన టైంకి ఖచ్చితంగా మీరు టైం ఇచ్చేయండి, ఆ టైంకి మీ ఇంట్లో టీ ఉంటుంది, మీరు కావాల్సిన ప్రదేశంలో చేయొచ్చు. పెద్ద బిజినెస్, దానికి ఏం తెలివితేటలు కావాలి? మీరు ఏం చదువుకోవాలి? కష్టపడాలి. ఆఫీస్ కావాలి మాస్టర్, దానికి టీ విల్ బి సప్లైడ్ హియర్ ప్రొపరైటర్ విజయలక్ష్మి ఏసీ రూమ్. నా కింద 10 మంది పనిచేస్తే నేను వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నాను, ఖచ్చితంగా రాలేదు. తర్వాత చైన్ ఆఫ్ ఈవెంట్స్ రావచ్చు. తర్వాత బాధ్యత ఎలా స్వీకరించాలో అన్నదానే చెప్తున్నానండి. ప్రతి వాడికి ఏదో అవసరాలు ఉంటాయి, వాళ్ళ అవసరాలు పట్టుకోండి, ఆ అవసరాలు తీర్చే బాధ్యత మీ నెత్తి మీద వేసుకోండి. మీరు లేకపోతే ఇంకా వాళ్ళ పని జరగదు, మీరు అలా తయారవ్వాలి. బై ఛాన్స్ ఎప్పుడైనా మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తే ఆ వెంపర్లు ఆడిపోవాలి మనుషులు, ఎలా మేము జీవిస్తామని. మీ ఇంటికి అంత కష్టపడాలి మాస్టారు, మీ కనాభికం నుంచి రుచి అవ్వకపోవటానికి కారణం అదే. బాధ్యత అర్థమైందా? ఇన్ని యాంగిల్స్లో మనం ఏ బాధ్యత తీసుకోవటం లేదు అది గుర్తుంచుకోండి. ఇంట్లో ఏ బాధ్యత తీసుకుంటున్నారు మీరు? మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉన్నాడు, వాడు చూసుకుంటాలే, నేను దీని గురించి ఆలోచించక్కర్లే. ఇప్పుడు నేను చెప్తా ఉంటా కదా మా స్నేహితుడు రామసభ్య గురించి, నేను అతను ఏదైనా ఒక మాట చెప్తాను అనుకోండి, నేను ఆలోచించక్కర్లే, అది జరుగుతుంది. ఏ చేస్తాడో నాకు అనవసరం, మీద పడతాడో, మీద తల కింద పడతాడో, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తాడో, తక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తాడో, నాకు మాత్రం ఏం చెప్పడం, నా వరకు రానివాడు చెప్పుకుంటే నేను కదా అవుతున్నా. తను బిజీ అయిపోయాడు, ఇప్పుడు నా బాధ అది అంచట గుర్తొస్తున్నాడు.
దాని మీద ఏదో తన యూనివర్సిటీలో బిజీగా ఉన్నాడు. అలాంటి మా ఇంటికి తెచ్చుకోలేదు, కానీ అలాంటివి తెచ్చుకుంటే ఇలాగే చెప్పిండు. చెప్పుకోవటమే కాదు, మీకోసం మీరు వెళ్ళిపోతానంటే వాళ్ళని కూడా ఆపుతారు అనేక రకాలుగా. ఇదంతా దేని మీద బేస్ అయింది? బాధ్యత. అంచేత ఇక్కడ బాధ్యత ఎక్కడికైనా వెళ్తే బాధ్యత స్వీకరించకుండా ఉంటుంది. ఉండకాలం సెలవులకి నేను సిక్కిం వెళ్ళాను ఒకసారి, మా ఫాదర్ అక్కడ ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ ఉంటే లైబ్రరీకి వెళ్తాం అలవాటు కదా నాకు, ఎక్కడికి లైబ్రరీకి పోయి కూర్చున్నా. అక్కడ పొద్దున 8 గంటలు ఎడిపోవాన్ని, రాత్రి 8 గంటలు వచ్చేవాడిని. టిఫిన్ మా ఫాదరు ఎవరో తీసుకుని వచ్చేవాళ్ళు. ఆయన కాలేజీకి దారి అది. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజు పచ్చాలు చేస్తున్నాడు లైబ్రరీని. నాకు సిక్కిం భాష రాదు, వాడికి ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతాడు, సగ అర్థం అవుతుంది సగ అర్థం కాదు. ఆయన ఊరికోసం అడిగాను ఏం చేస్తున్నావు అని. ఇంకా వాళ్ళ అబ్బాయి చేద్దాం, ఇంట్లో బాగలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వాళ్ళ అసిస్టెంట్ రాలేదు. ఏం చేశాను నేను? నేనున్నా కదగా అలాగే 8 గంటల వరకు ఉంటాను కానీ నువ్వు హాయిగా వెళ్ళిరా. వాడు కళ్ళల్లో మెరుపు చూడాలి ఆ రోజు. సో కొంచెం సీరియస్ కేసు కాబట్టి 2వ రోజు 3వ రోజు 4వ రోజు కూడా అదే అయింది. నేనున్నది 10 రోజులు అక్కడ. అందులో 4 రోజులు లైబ్రరీలో నేనేం కాపలా కాలేదు, నా అలవాటు అది. వెళ్తే కూర్చుంటే మళ్ళీ సాయంత్రం వస్తా లైబ్రరీ నుంచి. కానీ ఏమైంది, 6 రోజు వాళ్ళు బాగుపడ్డాడు, వచ్చేసాడు. వచ్చాక నేను ఏదో పుస్తకాలు ఆ పెద్దగా గురించి చదువుతుంటే లోపల నుంచి ఆ బుక్ తీసుకొచ్చాడు. 64,000 రూపాయలు ఇస్తున్నాను, వెరీ స్పెషల్ బుక్ బుద్ధుడి మీద, అది ప్రపంచంలో ఎక్కడ లేదు అది. మీరు బుక్ చదివారా అన్నాడు. ఎక్కడ చదివితానో నీ లోపల ఎక్కడ పెట్టుకుంటా అన్నాడు, మీరు చదవండి అన్నాడు. రేర్ బుక్ కలెక్షన్స్, అసలు బయటకు రాని వాడు చీఫ్ మినిస్టర్ పర్మిషన్ కావాలి దానికి బయటకు రావడానికి. ఎందుకు ఇచ్చాడు? బాధ్యత. అమ్మో ఇంత పెద్ద లైబ్రరీ నుంచి ఏం చూద్దాం, ఏం అక్కడ కూర్చోరాయిగా ఎలాగో చదువుకుంటున్నాను కదా. అలా మీకు ఆ మానసిక స్థితి ఉందా నిజంగా చెప్పండి. బాధ్యత తర్వాత నేను తాళం వేసుకు వెళ్ళిపోయా నేను పోతానంటా. మరి బాధ్యత తీసుకున్నప్పుడు కష్టాలు రావచ్చు, దానికి అని పోవచ్చు కొన్ని వస్తువులు పోతే ఏం చేస్తాం. అంటే నా బాధ్యత స్వీకరించడం అంటే ఏంటో అలాగా ఎక్కడున్నారో అక్కడ చూసుకోండి. మీరు బీ రెడీ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ. యూ టేక్ రెస్పాన్సిబిలిటీ, యూ గెట్ రిజల్ట్. పోస్టులు పెరిగిపోయిన కొద్దీ రెస్పాన్సిబిలిటీ అంతకంటే ఉన్నాయి. వాచ్మెన్ ఉన్నాడు, ఎవడు ఏం పట్టించుకోడు. క్లర్క్ ఉన్నాడు, ఎవడు ఏం పట్టించుకోడు. సూపర్వైజర్ ఉంటే క్లర్క్ మీద అధారిద్దేవాడు. ప్రిన్సిపాల్ అయితే, కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అయితే ఏంటి అక్కడ తేడా? స్వీకరించండి, యాక్సెప్ట్ ఇట్. నేను చూస్తాను, ఏం పర్వాలేదు, 2-3 సార్లు తప్పు జరగచ్చు, 2-3 సార్లు మనం కరెక్ట్ గా రెస్పాన్సిబిలిటీ నెరవేర్చలేకపోవచ్చు, మనకు తిట్లు అక్షంతలు పడవచ్చు, పడతాయి దానికి ఏంది. అక్షంతలు పడతామని వదిలేస్తే రెస్పాన్సిబిలిటీ ఎలా స్వీకరించగలం? అర్థమైన రెస్పాన్సిబిలిటీ నవాల యాంగిల్స్ నెక్స్ట్. అది మేము నేర్చుకోవాలి. ఇక్కడ ఎక్కడుంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం నేర్చుకోండి. కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న పోజు పెట్టకుండా నెక్స్ట్ శిఖాబంధనం. శిఖాబంధనం అంటే ఇందాక చెప్పాను కదా, లైబ్రరీలో మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ పుస్తకాలు చదవటం, రీడింగ్ హ్యాబిట్. పుస్తకాన్ని గబగబగబగదా చదివగలగాలి. ఏ లైబ్రరీలో అయినా నన్ను 10 రోజులు వదిలింది, అందులో ఉన్న పుస్తకాలన్నీ అయిపోతాయి. ఆ రీడింగ్ హ్యాబిట్, ఆ స్పీడ్ రావాలి. స్పీడ్ ఎలా వస్తుంది? చదవడం చదవగా వస్తుంది. టైప్ చేస్తున్నావు, మొదట వెతుక్కుంటావు ఏ అక్షరం ఎక్కడుందో, తర్వాత ఎలా వచ్చింది స్పీడు? చదవగా చదవగా వస్తుంది అంతే. ఇంకా స్పీడ్ కావాలి, ఎలా వస్తుంది మాస్టర్ మీరు మ్యాజిక్ అంటే ఏం లేదమ్మా. 10 పుస్తకాలు చదివితే 11వ పుస్తకం 10వ పుస్తకం అంటే స్పీడ్ ఎదుగుతావు. ఇంకా ప్రాణాయామం అదొకటి చాలా జాగ్రత్త ఉంచుకోండి. ఇట్ ఈజ్ ఎ టెక్నిక్. జీవితాలలో లోతు రావాలి అంటే మీ ఊపిరి పీల్చుకోవటంలో లోతు ఉండాలి. లోతైన శ్వాస మీకు సబ్జెక్ట్లో కూడా లోతునిస్తుంది. అది ఎలా ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది అనే దానికి చాలా ఫిలాసాఫికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. కానీ మనకి ఎక్స్ప్లెనేషన్స్ ఎందుకు, ఇలా చేస్తే ఫలితం వస్తుంది అని మీకు తెలిసినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. రోజుకి కనీసం మినిమం 144 టైమ్స్ ఎలాగో అలా చేసుకోండి. నడుస్తాను, ఇచ్చేస్తాను, నడుస్తూ ఇలా అనుకోండి. కాలనీలో నేను ఆనందిస్తా కూడా, కనీసం కాలనీ వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు ఆపిచ్చేవాడి బ్యాచే, వీళ్ళు ముక్కు పట్టుకుని అంటారు. ఏం ఏం పర్వాలే అంతే కదా. రేపు ఏదో ఒక పిచ్చి డ్రెస్ ఏదో వస్తుంది వేసుకోవటమే. ఈ ఎలిఫెంట్ ఏముండే ఏంటది ప్యాంట్లు, ఇప్పుడు ఎవరు వేసుకోవటంలే, అప్పుడు అందరూ వేసుకునేవాళ్ళు, ఏంటిది అందులో. కానీ ప్రాణాయామం చేసుకుంటే నడిస్తే చాలా మంచిది. ఏం సిగ్గుపడక్కర్లేదు, దానికేమో ముక్కు కోక్కుంటున్నారు అనుకుంటారు. అసలు మిమ్మల్ని ఎవడు చూడడు మీ పిచ్చి, కానీ మీకు చాలా పిచ్చి ఎక్కడుందంటే అందరూ మిమ్మల్ని చూస్తున్నారని. ఎవడు చూడండి మిమ్మల్ని, ముందు చూస్తారు మిమ్మల్ని, వాళ్ళ గొడవ వాళ్ళకున్నది అర్థమైందా. అంటే చేస్తే చేయండి, నేను ప్రాబ్లం లేదు. కానీ నా కోరిక ఏంటంటే డీప్ బ్రీదింగ్ మీకు అలవాటు అయిపోయాడు ఇక్కడ. అది అలవాటు అవ్వకపోతే నేను ఎంత చెప్పినా మీ లోతుల్లోకి వెళ్ళదు. సబ్జెక్ట్ మీకు అవగాహన కావాలి అంటే డీప్ బ్రీదింగ్. అందుకే మన వాళ్ళు ఏ సీరియస్ పని అయినా ముందు ప్రాణాయామంతో మొదలవుతారు. ఇన్ డెప్త్ నేను ఇలా ప్రాణాయామం అయిపోయింది, ఏమి లాభం లేదు. రోజుకి 144 సార్లు మినిమం అది అధమ ప్రాణాయామం అని పుస్తకాలు. అధమ అంటే తెలుసు కదా, పరమ నీచ నికృష్ట ఏదేంటే అంత. అందుకే గొప్ప ప్రాణాయామాలు ఏం చేసేటంలే, రోజుకి 21,600 సార్లు చేస్తే ఇట్స్ ఓకే, పర్వాలే. స్పిరిచువలిజం ఇస్ అ వెరీ హార్డ్ సైన్స్. అసలు ప్రాణాయామం అర్థం లేదా, అంటే ఇప్పుడు కూర్చొని ఉన్నారు, డీప్ బ్రీదింగ్ చేస్తున్నారు, చేయకండి. ఇలా చేపట్టుకు లాగిన్ చేస్తుంది, నా మాటలు వింటూ ఏంటి తప్ప చేయండి, నా మాటలు వింటూ చేసుకుంటూ ఉండండి. లాస్ట్ ఉన్నప్పుడు రాసుకో, అది ఇంకేమే అది అలవాటు అవ్వాలని, అంతకంటే ఇంకేం లేదు. సరే ఇంకా మీ ఆశ్రమంతి ఏంటి, మంచి ఐడియాస్ ఉన్నాయి, ఎలా చేయాలో తెలిసింది, కానీ దాన్ని ఆచరణలో పెట్టావు. వ్యాసం అంటే ఆచరణలో పెడతాం, చేతుల ద్వారా కానీ, కాళ్ళ ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ, చెవుల ద్వారా కానీ. వ్యాసం అంటే ఆచరణలో పెడతాం. ఇంకా ఒక నాలెడ్జ్ ఉంది, ఒక దాన్ని ఉంది. సాధారణంగా పరీక్ష రోజుల్లో మీకు ఉండే టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్ ఈ రోజుల్లో మీరు తెచ్చుకుంటే పరీక్ష రోజుల్లో టెన్షన్ ఉండదు. అప్పుడు టెన్షన్ పైన ఏం చేయలేదు, ఇట్ ఈజ్ ఏ సైక్లిక్ ప్రాసెస్ కదా. ఇంకా ఇప్పుడు అలవాటు చేసుకోండి మీరు చదువుకోవటం, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం. సెలవులు మాస్టర్, దేనికి సెలవులు, దేనికి సెలవులు. భోజనానికి నేను సెలవు ఇచ్చిన రోజు చదువుకి సెలవు ఇచ్చుకో, ఇది కండిషన్. దానికి ఎప్పుడు సెలవు ఉన్నాం మనం, జ్వరంగా ఉన్నా డాక్టర్ తినొద్దమ్మా, బాబు నువ్వు తినొద్దు డయాబెటీస్ పెరిగిపోతుంది అంటాడు. నేను అదే తింటా, తర్వాత డాక్టర్ నన్ను తిడతారు, ఏం లాభం అని చేత న్యాసము ఇది నీట్ గా తయారు చేసుకోండి. కానీ ఇప్పుడు చెప్పిందంతా మీరు ఆచరణ పెట్టాలి. నేను జనరల్ టెక్నిక్స్ చెప్పాను, నేను మీ స్పెసిఫిక్ ప్రాబ్లంకి ఏ పుస్తకాలు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏం చేయాలి, మీకు లక్ష్యం ఏర్పరచుకోవాలని చెప్పాను కదా. లక్ష్యాలు ఏం మార్చేసుకోకండి, ఇప్పుడున్న లక్ష్యాలు అలాగే ఉంచుకోండి. కుటుంబంలో మీరు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించండి, బట్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు కనుక ఇదంతా ఎలా మారిపోయారు సడన్ గా అనే ఫీలింగ్ రావాలి మనుషులకి. వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళు విక్రిస్తారు మమ్మల్ని, విక్రించండి. మంచి పని చేస్తున్నప్పుడు విక్రిస్తే ఏంటవుతుందిట, ప్రతి మంచి పని చేసేవాడిని ముందు అందరూ విక్రించిన వాళ్ళే. ఆరు సంఘ సంస్కర్తలు ఉన్నారే, వీళ్ళందరినీ ఏడిపించారు మనుషులు, వాళ్ళని తిట్టారు, తర్వాత వాళ్ళని మహనీయులు అన్నారు. మమ్మల్ని మహనీయులు అంటారో వద్దో మనకు అనవసరం, కానీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం మీ ఇళ్ళ గురించి మొదలెట్టండి. తమ్ముళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళకి మీరు కొంచెం ఫ్రీ టైం ఇవ్వచ్చు, అమ్మకి వంటలో సహాయం చేయొచ్చు, నాన్నకి ఆయన ఆఫీస్ పనులు సహాయం చేయొచ్చు. నా బోరు బాధ్యత తీసుకున్నప్పుడు ఇంకా బోరు ఉండదు, బాధ్యత లేనప్పుడే బోరు. మీ పిల్లవాడికి ఫీజు కట్టాలి, ఎక్స్ట్రా పని చేస్తాడు తండ్రి. బోర్ అంటే ఇంకా దొరకలేదని ఏడుస్తాడు, నేను ఇంకా కష్టపడతాను, నేను ఇంకేట కష్టపడగలుగుతున్నాడు. ఆయన బాధ్యత స్వీకరించాడు కనుక. ఇంకేట మీరు బాధ్యత స్వీకరించిన మరుక్షణం ఏమవుతుంది అంటే అసలు మీ జీవితాలు మారిపోతాయి, మీకు ఫ్రీ టైం ఉండదు. ఫ్రీ టైం ఉండకూడదు, ఫ్రీ టైం ఉందంటే మీకు బాధ్యత లేదు. చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎక్కడున్నా కదా. ప్రాణాయామం చేయటం మాత్రం చెయ్యం పట్టుకోకలే, కానీ డీప్ బ్రీతింగ్ చేసుకోండి. మీరు అలవాటు చేసుకోండి, అది అలవాటు అవుతుందా, నేను ఎన్ని ఏళ్ళబడి చెప్తున్నానమ్మా నూనె ఇది. కానీ నిరాశ చెందవద్దు, ఇంకేంటే అంత ఈజీగా మార్పు వచ్చేస్తే చాలా ప్రమాదం. అందరూ గొప్పవాళ్ళైపోతారు వద్దు మనకి, అందరూ గొప్పవాళ్ళైపోతే అట్ట మనమే గొప్పవాళ్ళం అవుతాం, మనమే గొప్పవాళ్ళం అవుతాం, మనమే కష్టపడతాం. సరేనా, నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఏంటి అది కాస్త డిస్కస్ చేద్దాం వర్క్ షాప్ లాగా. మీ ఐడియాలు ఎవరమ్మా, నిర్ణయించుకున్నా పేరు చెప్పు, ఐడియా ఎవరు ఓకే, కానీ ఒక ఐడియా ఉండాలమ్మా నీకు. ఇప్పుడు ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో, ఒక శిల్పి బొమ్మ చెప్తున్నాడు, చెక్కేక ఏం చేస్తాడు, మొత్తం చెక్కాడు, కొంచెం చెక్కాక అటు నుంచి చూస్తాడు, ఇటు నుంచి చూస్తాడు, ఇది ఎందుకు చూస్తాడు, వస్తు అనుకున్నట్టు అనేది ఒక ఐడియా ఉంది అక్కడ. మీ ఐడియాకి దరిదాపుల్లో ఒకళ్ళు ఇద్దరు ఉండుంటారు కదా, అలాంటి వాళ్ళకి పేర్లు ఉండాలి క్లియర్గా, ఇది రెడీ రిఫరెన్స్. అందుకే నేను ఏం చెప్పాను చివరికి, నువ్వే ఆ స్థితికి వెళ్ళిపోతే నీ జీవితం ఎలా ఉంటుందో అని రాసుకోమంటే నువ్వే ఐడియాలు వెయ్యి, ఇంకోలా ఐడియాలు ఏం పెట్టుకోమంటానే నేను, కానీ నీకు రిఫరెన్స్ ఉండాలి కదా, లేకపోతే ఎవరైనా మనం ఇంచుడు పెట్టుకోవాలని ఒకరిని. కానీ నీ ఐడియాలు దించారు ఎలా ఉంటుందో చెప్పు, ఎన్ని గంటలు నిద్రలేస్తావు, ఏదో వేసుకొని ఉంటావు కదా, నేను దాని మీద టైం టేబుల్ అంటే నువ్వు పట్టుకెళ్ళి నిద్ర రావాలి, అదా నీ లక్ష్యం, నేను తప్పు కదా, రాంగ్ చాయిస్ అంటే నిజమైన పొలిటికల్ లీడర్, ఆదర్శవంతమైనటువంటి పొలిటికల్ లీడర్ అయితే గాంధీని ఐడియా లేదు, ఆయన పేరు చెప్పుకునేవా ఓట్లు సంపాదించుకుంటున్నాడు కాదా, వాడు అలా జీవిస్తేనే నా ఆదర్శం అవడం చెప్పుకుంటున్నాడు కాదా. మరి మనం నీకు ఎందుకు డౌట్ వచ్చింది, పొలిటికల్ లీడర్ వాడు అలా లేరు కనుక, కానీ వాడు అంటున్నాడు, వాడు ఏమంటున్నాడు, నేను గాంధీని అంటే ఏంటి, ఆదర్శాన్ని పెట్టుకున్నాడు, పెట్టుకుంటేనే అలా ఓట్లు వచ్చేస్తే నిజంగా అవుతూ ఉంటాడు, అర్థమైంది ఐడియా ఎందుకు పెట్టుకోమంటున్నాను. ఇంకొక గాంధీ గారు టైం టేబుల్ పెట్టుకోవాలంటే నీకు పొలిటికల్ అంబిషన్స్ ఉండాలి, స్పిరిచువల్ లైఫ్ వద్దన్నాను కదా నీకు, నా స్పిరిచువల్ లైఫ్ అంటే అవగాహన లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, భౌతికమైన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించేస్తున్నటువంటి వ్యక్తికి స్పిరిచువలిజం కావాలి, రాజకుమారుడికి స్పిరిచువలిజం కావాలి. అందుకే మన అవతార పురుషులందరూ రాజులే, అడుగు తినేవాడెవడు అవతార పురుషుడు అవ్వలేదు, కారణం అది. నీకు స్పిరిచువలిజం అంటే చాలా ఆశామాషంగా ఉంది, నీకు షేపులు మారిపోతాయి అక్కడ, నీవు భౌతిక జీవితంలోనే సక్సెస్ కాలేనివాడు స్పిరిచువల్ లైఫ్లో సక్సెస్ కాలేడు, అసంభవం అది. ఇచ్చేసి ట్రమండస్ విల్ పవర్ కావాలి అక్కడ, ఏకాగ్రత. ఇది ఏకాగ్రత మనకి, ఆ ఏకాగ్రత ఇప్పుడు నేను చెప్పాను ఈ పాయింట్స్ వల్ల ఏకాగ్రత వస్తుంది. ఇంకైతే స్పిరిచువల్ ఐడియాస్ వద్దు 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 అని చెప్పాను, ఎందుకంటే నీకు తెలియదు స్పిరిచువల్ ఐడియా అంటే ఏంటో. రాముడికి కృష్ణుడికి ఏంటి తేడా, కానీ ఐ స్పెషలిస్ట్కి థ్రోట్ స్పెషలిస్ట్కి ఏంటి తేడా తెలుసా, ఇక్కడ స్పష్టంగా తెలుస్తాను మీకు తేడా, అక్కడ ఎందుకు తెలియటం లేదు, సబ్జెక్ట్ తెలియదు మీకు, సబ్జెక్ట్ తెలియక అంతా ఒకటే అనుకుంటున్నారు, అంతా ఒకటే ఎందుకు వస్తుంది, అంతా ఒకటి కాదు, చాలా డీప్ సబ్జెక్ట్ అది. దానికోసం మిమ్మల్ని కోటీశ్వరం చేయాలని నా కోరిక కాదు, జీవితంలో మీరు అవగాహన పెంపొంచి ఉండేదని పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా జీవించగలిగితేనే స్పిరిచువల్, అటు స్పిరిచువలిజం ఎందుకు పనికిరాదు, మదులు పాలవుతుందంటే. రామకృష్ణ మిషన్ ఇంకో వివేకానంద ఏడు అందరూ కాషాయపట్లు కట్టుకుని అడుగు తినేవాళ్ళే, సిద్ధిసాయి భక్తం ఇంకో సిద్ధిసాయి అందరూ ఆయన పట్టుకుని పిక్కు తినేవాళ్ళే, ఇంచేత ఆయన ఏం చేశాడో తెలియదు. ఆ ఆదర్శాలు మీకు అర్థం కావు, ఇప్పుడు అవి అతి మానవ ఆదర్శాలు, ముందు మానవ ఆదర్శాలు పెట్టుకోండి, మీకు అవగాహన ఉన్నటువంటి ఆదర్శాలని టైం వేస్ట్ ఎంత చేస్తున్నారు మీరు, ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు, టైం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెప్పే క్లాసులో టైం వేస్ట్ అయిపోతుంది, మరి ముందు అక్కడి నుంచి బయటపడండి, అది నేను చెప్పేది. అందుకని ఈ యాంగిల్ స్పిరిచువల్ ఆదర్శాలు మొదటి క్లాస్లో ఎలా చెప్పాను, పెట్టుకోకూడదు సమాజాన్ని మీరు సేవ చేయకండి, సమాజం నుంచి ముందు లబ్ధి పొందండి, మీరు తర్వాత సమాజానికి ఇద్దరు కానీ మీరు ముందు సమాజంలో ఉన్నటువంటి వనరులే మీరు ఇవ్వలేదు ఉపయోగించుకోలేనప్పుడు, ఇంకొక మీ ఆదర్శం ఏంటో నువ్వు అయిపో ఈ క్షణం నుంచి నీ టైం టేబుల్ ఏదో టైం టేబుల్ వేసుకుని ఉంటావు కదా, ఒక రోజు శ్రీరాశ్వర ఆచార్య ఎలా జీవిస్తావు చెప్పు, లేచావు ఆత్మ నుంచి ఆత్మబోధ, శ్రీరాజ శర్మ ఆచార్యకి ఆత్మబోధ అవసరం, నువ్వు చూసుకుని కలగలేదు, నువ్వు శ్రీరాజ శర్మ ఆచార్య అయిపోతే నీకు ఆత్మబోధ అవసరమా, ఎందుకు అవసరం అవుతుంది, రియలైజ్ ఇన్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సోల్, ఇంకేం బోధ? అందుకోసం ఎందుకు నేను ఆ ఇది పెట్టాను అర్థమైందా మీకు? మీరు ఆ స్థితికి వెళ్ళిపోయాక కూడా మీరు ఈ స్థితిలోనే ఉన్నట్టు టైం టేబుల్ వేసుకుంటారు. చాలా మంది అందుకే ఆ రోజు చెప్పలేదు మీరు తప్పు చేస్తారని. మీరు ఆ స్థితికి వెళ్ళిపోయాక ఆ చేదు కాలేజీ స్టూడెంట్ టీచర్ అయిపోయాక కాలేజీ స్టూడెంట్ లాగా టైం టేబుల్ వేయడు, లెక్చరర్ లాగా టైం టేబుల్ వేస్తాడు. ఆ మానసిక స్థితి మారితే చాలు మీరు ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఇంకా ఆత్మబోధ అవసరం లేదు. ఈ రోజు వాటి సరే నెక్స్ట్ ఇంకా ఆత్మబోధ బదులు ఇంకో దగ్గర చేస్తాడు ఆయన. సరే తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తాం. కానీ ఇలా క్రిటిసైజ్ చేశాను అనుకోకండి, మీరు ఆ భావన మీకు అర్థం అవ్వాలి. నెక్స్ట్ సరే. కానీ ఆయన స్నానానికి మన స్నానానికి ఏదైనా తేడా ఉంటుంది అనుకుంటున్నావా? ఎలా ఉంటుంది తేడా? స్నానం చేస్తున్నప్పుడు ఆయనకి మనం ఏం చేయగలుగుతాడో మనం ఏం చేయలేకపోతున్నాం. ఆయన పుస్తకాలు బట్టి చెప్పేది నాకు తెలియదు. ఆయన పుస్తకాలు బట్టి ఆమె స్నానం చేస్తున్నప్పుడు నీటిని ఎలా ఉపయోగించుకుంటాడు అనుకుంటున్నాను. అది ఒకటి. ఇంకా ఆయన పుస్తకాలను రాశాడు నీటిలో హవ్యవాహ కవ్యవాహ అనే రెండేటువంటి శక్తులు ఉంటాయి. వాటిని ఉపయోగించుకున్నటువంటి వాడు అమరుడు అయిపోతాడు. అంచేత ఇప్పుడేమైంది, ఇప్పుడు మనం ఆ స్థితికి వెళ్ళాలి. స్నానం చేస్తున్నప్పుడు హవ్యవాహ కవ్యవాహ అనేటువంటి విద్యుత్తును ఉపయోగించుకోవాలి అంటే ఇప్పుడు ముందు లైబ్రరీ పరిగెత్తాలి. ఈ హవ్యవాహ అంటే ఏంటో తెలియదు, కవ్యవాహ అంటే ఏంటో తెలియదు. కొన్ని సైంటిఫిక్ పుస్తకాల్లో ఆ పుస్తకాలు ఉంటే లేదు, మరి ఎక్కడ వెతుకుతాం? ఖచ్చితంగా ఆయన పుస్తకాల్లోనే అక్కడే ఉంటుంది. అర్థమైన నా పెయిన్ టేబుల్ ఆయనలాగా జీవించటం వల్ల మీకు ఈ పాయింట్స్ ఎలా దొరుకుతాయి? నెక్స్ట్ పూజా ఆయన రాస్తావా? పూజలు మరి ఏం చేస్తాడు ఆయన? ఆయన సాధన చేసినప్పుడు కదా అది, తర్వాత ఆయన వేసే కరెక్టేనమ్మా. ఇప్పుడు అదైనా ఇప్పుడు వేరే రైట్ చేసుకో. మీరందరూ కూడా టైం టేబుల్ వేసుకునేటప్పుడు ఆ కరెక్షన్ మీరు ఎదిగిపోయారు, మీరు ఆ స్థితికి వెళ్ళిపోయారు. ఇంకా పూజ ఎందుకు? జపాన్ ఎందుకు? ఆయన ఏం చెప్పాడు? అందుకే రాత్రి నిద్రంతా ఉపాసన, కవులంతా ఆరాధన అనే సాధనా పద్ధతి నేర్పుడు మహనీయునికి నమస్కారము. ఇంకా నిద్రపోతేనే ఉపాసన, నిలిపేదే అంటే ఆరాధన అని ఆయన చెప్పింది. అడుగు మరి అది మనకి ఇప్పుడు ఎలా అర్థమవుతుంది? అర్థమవుతుంది అంచేత మీకు ఆ ఐడియాలు ఎప్పుడైతే పెట్టుకున్నావో మీరు ఎటు కష్టపడాలో అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకేత నిద్రపోతే ఉపాసన ఎలా చేయవచ్చు? మెలకుగా ఉన్న ప్రతి క్షణము కూడా విశ్వమానం యొక్క ఆరాధనగా ఎలా మలుచుకోవచ్చు? ఇంకా ఆలోచిస్తాను. అందుకు ఐడియాస్ పెట్టుకోను అనేది నువ్వు ఆదర్శంగా మారిపోవాలి. ఇలా కరెక్ట్ చేసుకుని నువ్వేం పెట్టుకున్నావు? ఎవరు నీకు ఆదర్శం? ఇంజనీర్స్లో అర్థమే ఉన్నారా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉంది. ఎవరైనా మంచి ఇంజనీర్ పేరు అయినట్టుగా మన దేశంలో